నమస్తే వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి వారం రోజులవుతున్నా రాజకీయ రంకెలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రజల దృష్టిలో ఈసీ ఎందుకు దోషిగా నిలబడింది? ఏపీలో టీడీపీని, తమిళనాడులో డిఎంకేను బీజేపీ ఎందుకు హిట్లిస్టులో పెట్టుకుంది? ఏపీ ప్రభుత్వ ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యవహార శైలి ఎలా ఉంది? ఏపీలో పోలింగ్ తీరుపై తాజాగా వైసీపీ అధినేత జగన్ ఎందుకు స్వరం మార్చారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి వారం రోజులవుతున్నా రాజకీయ రంకెలు తరగకపోగా పెరుగుతున్నాయి. ఈవీఎంల పనితీరు, ఎలక్షన్ కమిషన్ వ్యవహార సరళిపై ముఖ్యమంత్రి విమర్శలు చేస్తూనే ఉండడంతో ఇంకేముంది, తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇక మేము అధికారంలోకి వచ్చేసినట్టే అని భావిస్తున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుపు తమదేనంటూ ఊదరగొడుతున్నారు. 2014లో కూడా ఆ పార్టీ నాయకులు ఇదే విధంగా ప్రవర్తించిన విషయం మరిచిపోయిన తెలుగుదేశం శ్రేణులు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతో డీలా పడిపోతున్నాయి. పోలింగ్ ముగిసినందున ఎవరు ఎటువంటి ప్రచారం చేసినా అది ప్రజల తీర్పుపై ప్రభావం చూపబోదు. అయినా ఎవరికి వారు మానసికానందం పొందుతున్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందన్న విషయం అలా ఉంచితే ప్రజల దృష్టిలో ఎలక్షన్ కమిషన్ మాత్రం దోషిగా నిలబడింది. పోలింగ్ రోజున పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో దాని ప్రభావం పోలింగ్ శాతంపై పడింది. ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తుంటే పోలింగ్ శాతం 85కు చేరుండేదని ఒక అంచనా ఉంది. పోలింగ్ కేంద్రాల నుంచి వెనక్కు వెళ్లిపోయిన ఓటర్లలో కొంతమంది మళ్లీ తిరిగి రాలేదు. రెండో దశ ఎన్నికల సందర్భంగా కూడా తమిళనాడులో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, తమిళనాడులో డిఎంకే పార్టీ, భారతీయ జనతా పార్టీ హిట్ లిస్ట్ లో ఉన్నందునే ఈవీఎంలు మొరాయించాయా అన్న అనుమానం కలగకుండా ఎందుకుంటుంది? సునీల్ అరోరా నాయకత్వంలోని ఎన్నికల కమిషనర్ల పనితీరుని తాజాగా సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. తమ ముందు హాజరు కావాల్సి వస్తుందని ఎన్నికల కమిషన్ సభ్యుల్ని ఆదేశించే వరకు సుప్రీంకోర్టు వెళ్ళింది. దేశ చరిత్రలోనే ప్రస్తుత ఎలక్షన్ కమిషన్ ఎదుర్కొంటున్నటువంటి విమర్శలను గతంలో ఎవరూ ఎదుర్కోలేదు. అయితే ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతిపక్ష నాయకులు, చంద్రబాబు వ్యతిరేక శక్తులు కొంతమందికి మాత్రం ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడం క్షమార్హం కాదన్నట్టుగా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. అంతేకాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు శిక్షార్హులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ముగ్గురి పేర్లతో ప్యానెల్ తెప్పించుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించవలసి ఉండగా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఎల్వి సుబ్రహ్మణ్యంను ఆ పోస్టులో నియమించింది. దీంతో జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లలో సహనిందితుడిగా ఉన్న సుబ్రహ్మణ్యంను ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించడం కొంతమందికి తప్పుగా కనబడుతోంది. అలా కనబడుతున్న వారిలో పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఆక్షేపణలో హేతుబద్ధత ఉందో లేదో చూద్దాం. ఎల్వి సుబ్రహ్మణ్యంపై ఉన్న కేసును హైకోర్టు కొట్టివేసినా సిబిఐ అధికారులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అదుపులోనే కదా ప్రస్తుత సిబిఐ ఉన్నది. సుప్రీంకోర్టులో ఈ అప్పీలు పెండింగ్లో ఉంది. అలాంటప్పుడు నిందితుడిగానే ఉన్న వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమిస్తారన్న దానికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పవలసిందే. ఎవరి సూచన మేరకు సుబ్రహ్మణ్యంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల సంఘం నియమించిందో గాని ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఆయన వ్యవహార శైలి కూడా అభ్యంతరకరంగానే ఉంది. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాత్ర ఉండదు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల అధికారి సర్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా డీజీపీ అయినా సీఈఓ ఆదేశాలకు కట్టుబడి ఉండవలసిందే. అలాంటిది ఎన్నికల కమిషన్చే ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన సుబ్రహ్మణ్యం సీఈఓనే తన దగ్గరకు పిలిపించుకొని ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ తదితరులు హాజరు కావడాన్ని తాజాగా చూశాం. పోలింగ్ రోజున ఇదే సుబ్రహ్మణ్యం డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అదేంటి అన్నందుకు మొక్కలు నాటడానికే అని చెప్పారు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సుబ్రహ్మణ్యం వ్యవహరించారనడానికి మరో దృష్టాంతం కూడా నా దృష్టికొచ్చింది. ఆంధ్రజ్యోతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై రిమార్క్స్ ఇవ్వవలసిందిగా ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరింది. పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న సీఈఓ వెంటనే రిమార్క్స్ పంపలేదు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రధాన అధికారికి ఫోన్ చేసి ఆంధ్రజ్యోతిపై చేసిన ఫిర్యాదుపై వెంటనే సమాధానం పంపవలసిందిగా కోరారు. ఈ చర్యను సుబ్రహ్మణ్యం ఎలా సమర్థించుకుంటారు? ఎన్నికల నిర్వహణతోనే సంబంధం లేని ప్రధాన కార్యదర్శికి ఒక పత్రికపై ఎవరో చేసిన ఫిర్యాదుపై ఆసక్తి ఎందుకు? దీన్ని బట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని నిందించకుండా ఎవరైనా ఎందుకుంటారు? సుబ్రహ్మణ్యంకు మద్దతుగా గవర్నర్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన రిటైర్డ్ ఐఏఎస్ల విషయానికి వద్దాం. గవర్నర్ను కలిసిన వారిలో కొందరు తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన వారు ఉండడం విశేషం. మిగిలిన వారిలో ఒకరు భారతీయ జనతా పార్టీలో అధికారికంగానే చేరగా మరొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం బాహాటంగానే పనిచేస్తున్నారు. గవర్నర్ను కలిసిన వారిలో ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో నివసించడం లేదు. ఈ నెల 11న జరిగిన పోలింగ్లో వారిలో ఒక్కరైనా ఏపీలో ఓటు వేశారా అంటే అనుమానమే. ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఒకరు ఆ పదవిలోకి రావడానికి ఎలాంటి పైరవీలు చేశారు, ఎవరెవరిని కలిశారు అన్నది బహిరంగ రహస్యమే. అయినా ఎన్నికల నిర్వహణలో లోపాలను ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష నిర్ణయాలను ఎత్తి చూపడం వారికి నచ్చలేదు. తెలంగాణలో కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అప్పుడు ఒప్పుగా కనబడింది, ఇప్పుడు తప్పుగా కనబడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున ఆ కోడ్ కూడా అమల్లోనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు చేయడం కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా కొందరు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంది. విచిత్రం ఏమిటంటే 2 రోజుల క్రితం వరకు ఎలక్షన్ కమిషన్ను శభాష్ అని జగన్మోహన్ రెడ్డి మెచ్చుకున్నారు. ఎన్నికలు బ్రహ్మాండంగా నిర్వహించారంటూ ఎలక్షన్ కమిషన్కు లేఖ కూడా రాశారు. ఈవీఎంలు పనిచేయకపోతే 80% వరకు పోలింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు. ఈవీఎంల మొరాయింపు వల్ల పోలింగ్ శాతం ఎలా పెరిగిందని, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమై ఉండొచ్చని జగన్ మీడియాలో కథనాలు వండివారుస్తున్నారు. ఓటర్లను మళ్లీ పోలింగ్ కేంద్రాలకు రావాల్సిందిగా చంద్రబాబు పదే పదే విజ్ఞప్తులు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నియమించిన జిల్లా కలెక్టర్లు ఏదో గోల్మాల్ చేసుంటారని జగన్ మీడియా ఇప్పుడు నిందిస్తోంది. దీనిపై మాజీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజు ఏదో ఒక శాఖ కార్యక్రమాలను సమీక్షిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈ సమీక్షలకు హాజరవుతున్నారు. కేసీఆర్ విషయంలో తప్పు కానిది ఏపీలో మాత్రం తప్పవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రి జరిపే సమీక్షలకు తాను హాజరు కాలేనని ఎల్వి సుబ్రహ్మణ్యం గురువారం నాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి స్పష్టం చేశారు. తెలంగాణ సీఎస్ కు తప్పుగా కనిపించనిది ఏపీ సీఎస్ కు మాత్రం తప్పుగా కనిపిస్తోందన్నమాట. చంద్రబాబుకు వ్యతిరేకంగా గవర్నర్ను కలిసిన మాజీ అధికారులు దీనికి ఏం చెబుతారో తెలియదు. కేసీఆర్ చంద్రబాబు విషయంలో ఒక తేడా ఉంది. 5 నెలల క్రితమే జరిగిన ఎన్నికలలో గెలిచిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు తాజాగా జరిగిన ఎన్నికలలో ప్రజల తీర్పు కోరారు. అయినా ఎన్నికల కోడ్ అన్నాక అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా అమలు జరగాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ ను తప్పుబట్టే ధైర్యం హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రాకు చెందిన మాజీ అధికారులకే కాదు, ఇతరులకు కూడా ఉండదు. ఏమన్నా అంటే తన్ని తరిమేస్తాడని భయం. అందుకే పని పాట లేకుండా కూర్చున్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ పై పడి రాజకీయాలు చేస్తున్నారు. ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి వారిని ఏమీ చేయలేరు. ఎందుకంటే వారి ఆస్తిపాస్తులు వ్యాపారాలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వారికి ఉన్నది లేదు, పోయేది లేదు. అయితే ఇలాంటి వారి చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేక శక్తులకు సహకరించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు హాని చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పట్ల గవర్నర్ నరసింహన్ ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారు? 2014లో తన పదవిని కాపాడుకోవడానికి నరసింహన్ ఎలా పావులు కదిపారు? చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్కు అనుకూలంగా కేంద్రం వద్ద చాడీలు చెప్పింది ఎవరు? యూపీఏ హయాంలో గవర్నర్గా నియమితులైన నరసింహన్ నరేంద్ర మోదీ ప్రాపకం ఎలా సంపాదించారు?
ఏపీకి పరోక్షంగా నష్టం చేస్తున్న వారిలో గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య విభేదాలు తీవ్రం కావడానికి గవర్నర్ నరసింహన్ తన వంతు పాత్ర పోషించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ నాయకులు ఒకరిద్దరితో పాటు గవర్నర్ చేస్తూ వచ్చిన ఫిర్యాదుల వల్లనే మోదీ బాబు మధ్య అంతరం పెరిగిందని భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేత ఒకరు చెప్పారు. కేంద్రంతో ఘర్షణ తలెత్తడం వల్ల రాష్ట్రం నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై గవర్నర్కు కోపం ఎందుకుండాలి అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా ఎవరు కావాలో కోరుకోండని ప్రధానమంత్రి ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. తన పదవికి ముప్పు ఏర్పడబోతోందని తెలుసుకున్న గవర్నర్ నరసింహన్ పావులు కదపడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఆయనకు ఆపద మొక్కుల వాడిగా సుజనా చౌదరి కనిపించారు. చౌదరి ద్వారా చంద్రబాబుకు చెప్పించుకొని తానే కొనసాగే విధంగా ప్రధానికి సూచించేలా చేసుకున్నారు. నన్ను తప్పిస్తే ఏ ఆర్ఎస్ఎస్ వాడినో గవర్నర్గా నియమిస్తారు, దానివల్ల మీకు ఏం ప్రయోజనం, నేనే కొనసాగితే మీకు ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తాను అని సుజనా చౌదరి ద్వారా చంద్రబాబుకు రాయబారం పంపారు. ఇది గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కు సన్నిహితంగా మెలగడం మొదలెట్టారు. తద్వారా కేసీఆర్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పెద్దలకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్ కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు గవర్నర్ నరసింహన్ నివేదికలిస్తూ వచ్చారు. ఎన్నికలెప్పుడు జరిగినా ఏపీలో చంద్రబాబు ఓడిపోతారని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని కేంద్రానికి గవర్నర్ సమాచారం చేరవేస్తూ వచ్చారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ పెద్దలకు దగ్గర చేయడంలో కూడా గవర్నర్ ప్రధాన పాత్ర పోషించారు. ఐబీ మాజీ డైరెక్టర్ అయిన నరసింహన్కు ప్రధానమంత్రి సలహాదారు అజిత్ ధోవల్తో మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుత ఎన్నికల తర్వాత కేంద్రంలో అవసరమైతే తెలంగాణ నుంచి కేసీఆర్, ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడగడతానని భారతీయ జనతా పార్టీ పెద్దల వద్ద గవర్నర్ నరసింహన్ నమ్మబలికారట. ఫలితమే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య తెగదెంపులు. నరసింహన్ ఉభయ రాష్ట్రాల గవర్నర్ అయినందున రాజ్భవన్ ఖర్చుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వంతు వాటా కింద ఏటా 12 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. అయినా ఆంధ్రప్రదేశ్ విషయంలో, ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ విషయంలో నరసింహన్ వివక్ష ప్రదర్శిస్తూ వచ్చారని ఏపీకి చెందిన ఒక కీలక అధికారి వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా ఒక దృష్టాంతాన్ని ఆయన చెప్పుకొచ్చారు. కొంతకాలం క్రితం తెలంగాణలో ఇసుక తరలించే వాహనాల కింద పడి ఒకరు మృతి చెందిన విషయమై ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ నాయకులు గవర్నర్ను కలిశారు. అప్పుడు రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోందని ఎలా అంటారు అంటూ కాంగ్రెస్ నాయకులను గవర్నర్ నరసింహన్ నిలదీశారు. దీంతో కంగు తిన్న కాంగ్రెస్ నాయకులు కూడా గవర్నర్పై ఎదురుదాడి చేశారు. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై జగన్మోహన్ రెడ్డి బృందం గవర్నర్ను కలిసింది. వివేక హత్య జరిగింది ఆయన స్వగృహంలోనే కదా, ముఖ్యమంత్రిని ఎలా నిందిస్తారని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని అడిగిన అధికారికి గవర్నర్ ఇచ్చిన సమాధానం, నాకేమి సంబంధం, దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం విషయంలో ఒకలా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో మరోలా గవర్నర్ వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోందని ఇటీవలే పదవీ విరమణ చేసిన సదరు అధికారి వ్యాఖ్యానించారు. నరసింహన్ పోలీస్ అధికారి అయినప్పటికీ రాజకీయ నాయకులను మించి రాజకీయాలు చేస్తూ తన పదవిని కాపాడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు వ్యాఖ్యానించారు. ఐబి డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన నరసింహన్ను నాటి యూపీఏ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమించింది. 2007 జనవరి 25న గవర్నర్గా నియమితుడైన నరసింహన్ 2009 డిసెంబర్ 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించారు. 2010 జనవరి 22 నుంచి పూర్తి స్థాయి గవర్నర్గా నియమితులయ్యారు. 2012 మే 3వ తేదీన ఆయన పదవీ కాలాన్ని మరో 5 ఏళ్లు యూపీఏ ప్రభుత్వం పొడిగించింది. కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని 10 ఏళ్ల పాటు గవర్నర్గా కొనసాగిన నరసింహన్ ఇప్పుడు నరేంద్ర మోదీని మంచి చేసుకుని మళ్లీ పొడిగింపు పొందారు. మరికొన్ని నెలల్లోనే గవర్నర్గా ఆయన 13 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. దేశ చరిత్రలోనే ఇంతకాలం గవర్నర్గా పనిచేసిన వారు మరెవ్వరూ లేరు. గతంలో సుర్జిత్ సింగ్ బర్నాల దాదాపు 11 ఏళ్ల పాటు గవర్నర్గా పనిచేశారు. మహిళల్లో సరోజినీ నాయుడు కుమార్తె పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా 10 సంవత్సరాల 209 రోజుల పాటు పనిచేశారు. మన గవర్నర్ నరసింహన్ ఇప్పుడు సరికొత్త రికార్డు నెలకొల్పారు. అయితే ఆయనను గవర్నర్గా నియమించిన కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత ఆయన ఆ పదవిలో కొనసాగడానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ రెండూ కూడా నరసింహన్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉండడం విశేషం. దట్ ఈజ్ నరసింహన్.
ఇది ఇవాల్టి వీకెండ్ కామన్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.